యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 17వ వచనం వరకు. 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడు? నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుమురండి అని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవనం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునేవాళ్ళను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. పరిశుద్ధమైన మా తండ్రి, ఇది నీ వాక్యం. నువ్వు మాట్లాడే దేవుడు, మా జీవితాల్ని నీ కంట్రోల్లో పెట్టుకోనమని మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము, ఆనందిస్తాము, దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్, ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుకున్నాం. యాకోబు కొంతమంది చెదిరిపోయిన విశ్వాసులైన యూదులకు ఈ పత్రిక రాస్తున్నాడు. ఎవరు వాళ్ళంటే, యెరూషలేములో ఎవరైతే ఉన్న యూదులు మారు మనసు పొంది మొట్టమొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత సువార్త ప్రకటించారు కదా, ప్రకటించినప్పుడు 1000 మంది మారు మనసు పొందారు. మారు మనసు రక్షణ పొందుకున్న తర్వాత వాళ్ళు జీవిస్తున్నప్పుడు విపరీతమైన శ్రమలు వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు సంఘం మీదకి, స్టీఫెనును చంపేసినప్పుడు చాలా మంది చెదిరిపోయారు. తర్వాత కొద్ది కాలం తర్వాత మరలా భయంకరమైన శ్రమలు వచ్చాయి వాళ్ళకి. శ్రమలు వస్తే మరలా వాళ్ళు చెదిరిపోయారు పక్క దేశాలకి. చెదిరిపోయినప్పుడు అక్కడ కూడా తప్పలేదు శ్రమలు, ఇంకెక్కువైనాయి, డబుల్ అయినాయి. ఇక్కడైతే యూదుల ద్వారా అన్యుల ద్వారా. సో ఆయన ఎంకరేజ్ చేస్తూ, శ్రమలు మనకు మంచియే, మనలో దేవుని పరిపూర్ణతను తీసుకుని వస్తాయి, అందులో ఆనందించండి, అవి మంచియే మనకి, అవి మనకి చెడ్డ ఏం కావు. జ్ఞానం కావాలి, ప్రార్థన చేయండి అని చెప్తూ ఎంకరేజ్ చేసిన తర్వాత చాలా విషయాలు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. వాళ్ళ మధ్యలో అంటే వాళ్ళు చక్కగా వినటం లేదు, వాక్యానుసారంగా జీవించట్లేదు, ప్రసంగం చేయాలని విపరీతంగా వెంపర్లాడుతున్నారు. వాళ్ళ నోటిని కంట్రోల్లో పెట్టుకోవట్లేదు, వాళ్ళ భక్తి జీవితానికి సంబంధించినవన్నీ ఆయన వాటి విషయాల్లో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారి సంఘంలో ఏమున్నాయంటే ఆ విశ్వాసుల మధ్యలో గర్వం, గొడవలు, రకరకాల ఎవరు ధనవంతులు పేదవాళ్ళని కరెక్ట్గా చూడకపోవటం, చాలా చిన్న చూపు, లేకపోతే పక్షపాతం అంటాం కదా, పక్షపాతం చూడటం, రకరకాల ప్రాబ్లమ్స్ ఆ సంఘంలో ఎదురయ్యాయి. అప్పుడు ఆయన వాళ్ళని హెచ్చరిస్తూ కూడా చాలా విషయాలు రాశాడు. అందులో 4వ అధ్యాయం లోకి వచ్చేసరికి మొదటి వచనం కూడా చూసాం మనం. మొదటి వచనం నుంచి 12 వచనాల వరకు పశ్చాత్తాపడండి, మీరు వినయంగా ఉండాలి అనే విషయాల్ని ఆయన రాశాడు. మీలో ఆయన మొదటి వచనంలో ఇలా అంటారు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. అంటే ఈ ఫస్ట్ వచనంలోనే చాలా విషయాలు అర్థమయ్యాయి. వాళ్ళని ఎంత భయంకరంగా తిరుగుతారంటే, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. అంటే ఈ లోకంతో స్నేహం చేస్తే మనం దేవునికి శత్రులం అయిపోతాం, అది మాత్రం తెలియదా మీకు? అంటే లోకంతో స్నేహం చేసిన వాళ్ళని వ్యభిచారులు అని అంటున్నాడు. దాని తర్వాత దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి, అప్పుడు అపవాది మన దగ్గర నుంచి పారిపోతారంట. వాడు వచ్చి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటూ ఆ తర్వాత రకరకాల విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నప్పుడు వాడిని పంపించే విధానం అరిసి గీ పెడితే వాడు వెళ్ళడు. వాడు వెళ్ళడానికి ఒకటే ఒక కారణం అంట, దేవునికి లోబడతానంట, వాడు ఏంటంటే పారిపోతారంట వాడిని ఎదిరిస్తే. ఊరికినే ఎదిరిస్తే పారిపోడంట, వాడికి మన నాటకాలన్నీ తెలిసిపోతాయి. సో మనం దేవునికి లోబడకుండా ఉంటే అపవాది మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో, వాడు ఎంత కన్ఫ్యూజ్ చేయాలో, ఎంత ఇబ్బంది పెట్టాలో వాడు చేయాల్సిందంత చేస్తాడు. అందుకనే పశ్చాత్తాపడండి, వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి అని వాళ్ళకు పశ్చాత్తాపం గురించి చెప్పి మరలా తగ్గించుకోండి అని అంటాడు. 11వ వచనంకి వచ్చేసరికి ఇప్పుడు తీర్పు తీర్చొద్దు, మీరు తీర్పు తీర్చొద్దు అని ప్రారంభించాడు. 11వ వచనంలో ఇలా అంటున్నాడు, సహోదరులరా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రము నకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుతున్నాడు. సహోదరునికి విరోధంగా మాట్లాడకండంటే వాళ్ళ మధ్యలో ఆల్రెడీ గొడవలు ఉన్నాయని చెప్తున్నాడు. వాళ్ళ మధ్యలో గొడవలు ఉన్నాయంట, ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడుకోవటం, గర్వము. ఈ యొక్క సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే స్పెషల్గా వాళ్ళ సమస్యలు, రకరకాల సమస్యలు ఉన్న పెద్ద లిస్ట్ ఉంది ఈ సంఘంది. ఒక మొదటి అధ్యాయంలో మాత్రమే వాళ్ళని ఎంకరేజ్ చేసిన తర్వాత 2వ అధ్యాయం నుంచి వాళ్ళను అసలు భయంకరంగా హెచ్చరిస్తున్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు కొన్ని విషయాల్లో. వాళ్ళు ఈ ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో చూస్తే వారి మధ్య గొడవలు, గర్వము, ఒకరినొకరు తీర్పు తీర్చుకోవటం, నువ్వు అదంటే ఇదంటే, దేవునికి లోబడకుండా ఉండకపోవటము, దేవుని అధికారానికి లోబడకుండా ఉండకపోవటం, నమ్రత వినయము తగ్గించుకునే స్వభావం లేకపోవటం చూసి ఆ విషయాలను పాయింట్అవుట్ చేస్తూ మీలో ఇది లేదు, మీ సంఘంలో మీరు కూడుకుంటున్నారు కానీ కొట్టుకుంటున్నారు, మీరు కూడుకుంటున్నారు కానీ ఒకరికొకరు విరోధంగా మాట్లాడుతున్నారు. మీరు విరోధంగా మాట్లాడటం అంటే తప్పు చేస్తే మరి మాట్లాడకూడదా అని మనకు ప్రశ్న వస్తుంది. తప్పు చేస్తే మాట్లాడాలి. ఇక్కడ అనవసరమైన గొడవలు చేస్తున్నారు. తప్పు చేస్తే మాట్లాడాలి కూడా, కానీ గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రేమతో మాట్లాడచ్చు, చక్కగా కూర్చొని వాక్యానుసారంగా దాన్ని సరిచేసుకోవచ్చు. కానీ వీళ్ళు డైరెక్ట్ పంతాలకు పోతున్నారు. పంతను నెగ్గించుకోవడానికి గొడవ పడుతూ గట్టి గట్టిగా అరుచుకోవటం, అసలు నువ్వు చేసావంటే నువ్వే చేసావు అసలు తప్పు, అసలు నువ్వెంత అంటే నువ్వెంత అనేసి గొడవ పెట్టుకుంటున్నాడంట. వాళ్ళకి విరోధంగా మాట్లాడుకుంటున్నారంట ఒకరికొకరు. ఒకరికొకరు చెడ్డగా మాట్లాడతారు. అప్పుడప్పుడు బిలీవర్లకు కూడా బూతు మాటలు వస్తాయంట. వస్తాయా? వాస్తవానికి రాకూడదు కదా. అంటే పాపం వాళ్ళు ఎవరో కొంచెం నేను పక్కన పెడతా, అసలు నేను గనక అసలు నేను ఎట్ట అంటున్నా తెలుసా, పురాతన జీవితంలో అసలు నేను రౌడీన్రా బాబు, అసలు గనక నేను మరలా పాత రూపానికి వచ్చానా నువ్వు సత్యవే అంటే అది ధమ్కి ఇచ్చే తరీక. అంటే పురాణ స్వభావము అసలు ఎందుకు తీసుకుని రావాలి? పాత స్వభావం అది అపవిత్రమైంది కదా, దాన్ని చూసి గర్వపడతాం. అసలు వీళ్ళు పడుతున్నారంట, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుతున్నారంట, తీర్పు కూడా తీర్చేస్తున్నారంట. తీర్పు తీర్చడం అంటే వాస్తవానికి తీర్పు తీర్చడం అంటే ఏంటిది? నువ్వు ఇంతే, నువ్వు ఇది చేసావు. అరే వాడు చెయ్యలేదు అని అంటే కాదు, నువ్వు ఇట్లా 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 ఇది చేసావు కాబట్టి ఇది కూడా చేసావు. కొంతమంది చాలా తెలివిగల్లోళ్ళు ఉంటారు. ఆ ఎంత తెలివిగల్లోళ్ళు అంటే వాడి లైఫ్ని మొత్తం పాపం వీళ్ళే చెప్పేస్తారు. మొత్తం దేవుడే అన్నట్టుగా, అంటే దేవుడు సృష్టించలేదు, నిన్ను నేనే సృష్టించాను, నీ జీవితం అంతా నా చేతిలో ఉందన్నట్టుగా పాపం వాళ్ళు మొత్తం చెప్పేస్తారు వాడి గురించి. అంటే రెండు మూడు విషయాలు చూసి, రెండు మూడు డాట్లు కనెక్ట్ చేసి నాలుగోది ఇది నువ్వు చేసావు నాకు తెలుసులే, నువ్వే, నువ్వు అంతే, నీ సంగతి అంతా నాకు తెలుసు అని అంటాం. అంతేకాకుండా అలా ఒక వ్యక్తిని నువ్వు ఇలా చేశావు, ఒకవేళ వాడు ఆ వ్యక్తి అలా చేయకపోవచ్చేమో, క్లారిటీగా తీసుకోనంత వరకు ఆ వ్యక్తి మీద ముద్ర వేయకూడదు. అదే తీర్పు. తీర్పు తీర్చడం అంటే మనం వినం కరెక్ట్గా, కానీ నువ్వు అంతే, నువ్వు ఇంతే, నువ్వు ఇదే గొడవబడి నువ్వు చేసావు నాకు తెలుసు అని ముద్ర వేయటం. ఒక ఆయన ఉన్నాడు, నేను కొన్నిసార్లు కలిసినప్పుడు పాపం ఒక ఆయన గురించి మాట్లాడతాడు. ఆయన ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం చేశాడు, ఏదో రెండు చిన్న పొరపాటు చేశాడు. పలానా ఆయన అటు చేశాడు కదా, ఇటు చేశాడు కదా అని చెప్పాడు నాకు. జరిగిన 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం దాన్ని 10వ సంవత్సరంలో కూడా చెప్పేవాడు. దాన్ని 15వ సంవత్సరంలో కూడా రిపీట్ చేశాడు. అంటే ఒక ఫలానా వ్యక్తి గురించి ఈ వ్యక్తి నాకు చెప్తున్నాడు, అది 5వ సంవత్సరంలో విన్నాను, 10వ సంవత్సరంలో అదే మాట వింటున్నాను, 15వ సంవత్సరంలో ఫలానా ఆయన అంతే, ఆయన ఇదే చేశాడు, ఆయన గురించి మాకు తెలుసు. ఒరే ఆయన చేసిన పొరపాటు 5వ సంవత్సరంలోనే పశ్చాత్తాపడి వదిలిపెట్టి ఉంటాడు. పాపం ఆయన మారిపోయాడు, కానీ ఈయన 10వ సంవత్సరం 15వ సంవత్సరం 20వ సంవత్సరం కూడా ఆయన గురించి అదే చెప్తున్నాడు. అంతే ఏంటి అసలు దాన్ని ఏమంటారు? వాళ్ళు ఎప్పుడో ఒప్పేసుకొని మారిపోయి పాపం వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తూ ఉంటాడు. పలానాడు అంతే ఆయన సంగతి మాకు తెలీదా, ఓ ఆయన పెద్ద గొప్పడా, ఆయన సంగతి అంతా తెలుసు. తీర్పుది తీర్పులు తీర్చేస్తాం మనం. చాలా సార్లు ఎదుటి పాపం దేవుడు ఎప్పుడో క్షమించేసి వాళ్ళ జీవితాలను మార్చేసి ఉంటే మనం ఇంకా వాళ్ళ పాత జీవితాలు వెతికి వెతికి ఇగో వీడింతే వీడిటి చేశాడు అని వాళ్ళ గురించి ముద్రేసి మనం చెప్తా ఉంటామంట. దాన్నే అంటాం తీర్పు తీర్చడం అని. అంటే తీర్పు తీర్చడం, తీర్పు తీర్చే వాళ్ళంట తన సహోదరునికి అని ఎందుకు చెప్పాడు అని అంటే సంఘంలో ఉన్న వాళ్ళకి. సంఘంలో మనతో ఉన్న వాళ్ళంతా సహోదరులే సహోదరిలే. మీ కుటుంబంలో రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళ కంటే సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారి రక్తంతో కొనబడిన రక్త సంబంధులు వాళ్ళు, సోదరులు వాళ్ళు, సోదరీలు. నీ కుటుంబకులు ఎవరన్నా పరలోకంలో కనిపిస్తారో లేదో తెలియదు కానీ నాకు యేసుక్రీస్తు ప్రభు రక్తం పంచుకొని పుట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే రక్షించబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కనపడతారు, పరలోకంలో కూడా ఉంటారు. వాళ్ళు మన సహోదరులు, వాళ్ళనే తీర్పు తీరుస్తామంట మనం. అది చాలా డేంజరు, చాలా ప్రమాదం అది. ఎందుకనంటే దాని అర్థం ఏంటిదట, అసలు అట్లా తీర్పు తీరిస్తే మీరు ఎవరు అని అంటున్నాడంటే, తీర్పు తీర్చడం అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడటమేనంట తీర్పు తీర్చడం అంటే. అదేంటి తీర్పు తీర్చడం అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటి? అసలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడటమే కాదంట, దేవుని ధర్మశాస్త్రాన్నే తీర్పు తీర్చడం అంట. సహోదరునికి తీర్పు తీర్చడం అని అంటే వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడడం, వాళ్ళకి తీర్పు తీర్చేలాగా మాటలు మాట్లాడటం అనేది దేవుని ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చడం అంట. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం అవుతుందంట, ధర్మశాస్త్రంకి తీర్పు తీరుస్తామంట మనం. మీరే చెప్పండి అసలు ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నియమాలు, అందులో ఉన్న నీతి, అందులో ఉన్న లాస్ అన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. అసలు తీర్పు ఎవరు తీర్చాలి? వాస్తవానికి దేవుడే తీర్చాలి, అంతేనా? దేవుడే తీర్చాలి, దేవుడే తీర్చాలి, ధర్మశాస్త్రం తీర్చాలి. కానీ మనం వ్యక్తులకు తీర్పు తీర్చడం ద్వారా దాని అర్థం ఏంటిదంట అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చమంట మనం ఇతరులకు తీర్పు తీర్చడం ద్వారా. దేవునికి లోబడే వాళ్ళం కాదంట మనం. ధర్మశాస్త్రంకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళము, ధర్మశాస్త్రంకి తీర్పు తీర్చే వాళ్ళమంట. ఇంకొక మాటలు చెప్పాలంటే ఏమంటాడంటే ఆయన 12వ వచనంలో, ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించువాడు, ఆయనే రక్షించుటకు నశింపజేయుటకు శక్తివంతుడై ఉన్నాడు, పరుణుకు తీర్పు తీర్చుటకు. నీవెవడవు అసలు అని అంటున్నాడు. అంటే నువ్వు ఒక వ్యక్తికి తీర్పు తీరిస్తే దాని అర్థమైందంటే నువ్వు దేవుని అయిపోతున్నావు. అక్కడ దేవుని స్థానాన్ని దొంగిలించి నువ్వు పక్క తప్పుకో, నేనే అసలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినోని, నేనే వాడికి తీర్పు తీరుస్తా, నేనే అసలు ధర్మశాస్త్రాన్ని మోసేకిచ్చి రాయించింది అని అన్నట్టట. అంటే దేవుని స్థానాన్ని దొంగిలించే తత్వం ఏంటది అసలు? గర్వం, దంభం, గర్వం. మొట్టమొదట పాపం జరిగింది ఇదే పరలోకంలో. ఆ గొప్ప ప్రధాన ఏమంటారు ఆ లూసిఫర్ చేత జరిగిన ప్రధాన పాపం గర్వం. వాడు అదే పాపంతో మనల్ని కొట్టాడంట. ఏ పాపం? నువ్వు కూడా ఈ పండు తింటే దేవతలు అయిపోతారు అని అంటే అప్పుడు తినేదట అవ్వ పండు. అంటే వాడు ఏ పాపం చేశాడో అదే పాపంతో కొట్టాడు. ఆ పాపానికి పడిపోయింది. అదే భ్రమ చేత కొట్టడం ద్వారా అవ్వ ఆదాం అవ్వ ఏ ఉద్దేశం చేత పండు తిన్నారంటే నేను దేవతలమైపోదాము అనే ఉద్దేశంతో తిన్నారంట. దేవతలు అయ్యారా? కాల పాపం తెచ్చి కూర్చున్నారు, పాడు చేశారు దేవుని సృష్టిని, జీవితాలని, ప్రపంచం అంతా పాడైపోయింది. అంటే ఇప్పటికి కూడా ఆ పాపం మన బ్లడ్లోనే ఉందంట. గమనించారా సోదరులారా? ఎవరి గురించో మాట్లాడట్లేదు, మన గురించే. మీరు నేను అందరం దాంట్లో ఉన్నాం. మన బ్లడ్లో ఉందట ఆ పాపం. ఏంటది? దేవుణ్ణి ఎదిరించే తత్వం, గర్వం, దేవుని స్థానాన్ని దొంగిలించే తత్వం. ఏహ పక్కకు తప్పుకో నేనే కూర్చుంటా అని అనం మనం దేవుని దగ్గరికి వెళ్ళి. కానీ మన బ్లడ్లో ఉన్న మన పాప బ్లడ్లో అంటే దాని అర్థం ఏంటంటే పాపపు స్వభావంలో ఉన్న తత్వము అది ఇప్పటికి కూడా ఉంది. ఎట్లా సార్? మన ఇంట్లో కనిపించట్లా? మన ఒంట్లో కనిపించట్లా? సమాజంలోకి వెళ్ళినప్పుడు కనిపించదా? ఇతరులతో సంఘంలో మాట్లాడేటప్పుడు కనిపించట్లా? గర్వం, దాంభికమైన మాటలు, తీర్పు తీర్చేస్తాం ఈజీగా, అయ్యో నేనే అన్నాను అని అంటాం. కానీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అంటే, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అంటే దాని అర్థమైంది, ధర్మశాస్త్రంలో కూడా రాయబడి ఉంది నువ్వెవరికి తీర్పు తీర్చవద్దు నీ సహోదరులకి అంటే దాని అర్థం ఏంటిదంటే మొత్తానికి అంటే ఇంకేం చెప్పకూడదా, తప్పులుంటే అది ఉంటే ఇది ఉంటే. దాని అర్థం అది కాదు. ఒక వ్యక్తి అది చేయనప్పుడు నువ్వు అది చేసావు, నువ్వు ఇది ఇంతే, నువ్వు ఇట్లాంటి వాడవే అని ఒక వ్యక్తిని ముద్రేసి పక్కకు పెట్టేస్తాం, అది తీర్పు అంటే. అలా చేస్తే దాని అర్థం ఏంటిదంటే మనమే ధర్మశాస్త్రం ఇచ్చిన వాళ్ళం అన్నట్టు ఫీల్ అయిపోతామంట. అంటే దాని అర్థం అదేనంట, నేనే ధర్మశాస్త్రాన్ని రాసిచ్చాను, అసలు నేనే దేవుణ్ణి అనే అర్థమట అది. ఒక వ్యక్తికి తీర్పు తీరిస్తే అది ఎంత భయంకరమైన పాపం అండి, అదెంత భయంకరమైన పాపం. ఇతరులకు తీర్పు తీర్చే హక్కు మనకు లేదంట. న్యాయాధిపతి దేవుడు ఒక్కడే. అసలు న్యాయాన్ని విధించేవాడు, న్యాయాన్ని తయారు చేసింది, న్యాయాన్ని ఇచ్చింది, న్యాయశాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఆయనే. ఆయనే సర్వశక్తిమంతుడట. పుట్టించింది ఆయనే, తర్వాత శిక్షించేది, పాపానికి శిక్షించేది ఆయనేనంట. మనమెవరం అసలు? మనమెవరం? కానీ మనం అంట ఒకవేళ అట్లా మాట్లాడితే తీర్పు తీరిస్తే దాని అర్థం ఏంటంట, ఏహ నేనే దేవుని, నేనే అసలు నేను పుట్టించాను, అసలు నేనే సర్వశక్తిమంతుణ్ణి, నేను ఏమైనా నేను చేయగలను అని వ్యక్తులకు తీర్పు తీర్చే వాళ్ళం అవుతామంట. కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే హక్కు మనకు లేదు. రక్షించగలిగేవాడు, నాశనం కూడా చేసేవాడు ఆయనే. అంటే ఒక వ్యక్తి ఏదైనా పాపం చేసినప్పుడు, దుర్మార్గతలో ఉన్నప్పుడు తీర్పు తీర్చి అసలు శిక్షించేవాడు దేవుడే. దేవుని స్థానాన్ని కోరుకున్నంత పని చేయకూడదు. అదే దాని అర్థం. మనం ఎన్నిసార్లు చేశాం మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సమాజంలో చాలా సార్లు ఎదురవుతాయి వాళ్ళ గురించి. ఎప్పుడైనా మీరు చూసారా ఇద్దరు కలిశారంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం? ఎందుకయ్యా? మాట్లాడచ్చు, తప్పేం లేదు. కానీ ఎప్పుడు వాడు అది వీడిది అని మాట్లాడతాను తప్ప మరి మన గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం? ఇద్దరు కలిశారంటే ఒకరికొకరు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుని సరిచేసుకునే విషయాలు, ప్రేమించుకునే విషయాలు, ఇంకా ఏదైనా మంచి విషయాలు చేసే విషయంలో చేసుకోవాలి. కానీ మూడో వ్యక్తి గురించి మాట్లాడి ఇంకేదేదో ఏదేదో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి దాంట్లో ఆనందించాలని ఇష్టపడతాం. 13వ వచనంలో ఏమంటున్నాడంటే, అందుకనే 12వ వచనంలో పరుణుకి తీర్పు తీర్చడానికి నీ వెవడో అసలు నీకు హక్కు లేదు అని చెప్తూ 13వ వచనంలోకి వచ్చేమంటున్నాడంటే, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించకు రండని చెప్పుకొని వారలారా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకటి తీర్పులు తీరుస్తున్నారు, సహోదరులకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్లు గొడవలు పెట్టుకుని గర్వంగా మాట్లాడుతూ వాళ్ళని వీళ్ళు ఇంతే అని చెప్పేసి వాళ్ళ న్యాయం తీరుస్తా ఉన్నప్పుడు అంతటితోటి ఆగట్లేదంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళది వాళ్ళే డాంభికంగా మాట్లాడటం ప్రారంభించారంట. ఏంటి అసలు నేనంటే ఏమనుకున్నాం, అసలు ఒక్కరోజు ఒక్కసారి కనుక నేను దుబాయ్ పోయానంటే ఇంత సంపాదించుకొని వస్తాను చూడు, ఒక్కసారి నేను వేరే స్టేట్కి పోయానంటే ఇంత సంపాదించుకొని వస్తాను చూడు, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి, రేపైనా కానీ ఎల్లుండైనా కానీ ఒక హైదరాబాదు లేకపోతే బెంగళూరు పోతా చూడు, ఢిల్లీ పోతా చూడు, బొంబాయి పోతా చూడు, అసలు నేను అసలు అక్కడ ఒక సంవత్సరం ఉంటా దుబాయ్ కానీ అమెరికా కానీ వ్యాపారం చేస్తా, అసలు సూపర్ లాభం వస్తుంది సంపాదించుకుంటా, మీరు కూడా రండి అసలు చూసుకుందాం పద అనే డాంబిక మాటలు మాట్లాడుతున్నారంట. అంటే వీళ్ళు ప్లాన్ చేసుకోవటం కూడా ఎట్లా చేసుకుంటున్నారంట, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్లాన్ చేసుకుంటున్నారంట, సంపాదించేద్దాం పోయేద్దాం అని అన్ని గప్పాలు కొడుతూ బోస్టింగ్ వర్డ్స్ అంటారు వాటిని. బోస్టింగ్ వర్డ్స్ అంటే వాళ్ళని వాళ్ళు హెచ్చించుకొని, ఏ నాకు అసలు తిరుగులేదు నేనంటే, అసలు ఒక్కసారి పోయానంటే ఇట్లా చిటికేసానంటే నాకున్న జ్ఞానం, నాకున్న టాలెంట్, నాకున్న అందం, నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న చదువును బట్టి అసలు ఏవైనా నేను చేయగలను, అసలు నాకున్న భాష ప్రావీణ్యం చూసి అసలు ముగ్ధులైపోతారు, ఆల్రెడీ నాకు బోల్డ్ అని కంపెనీస్ కాల్స్ అది ఇది అసలు ఇట్లా చిటికేసానంటే అసలు నేను ఏమో సంపాదించి పడేతాను చూడు, ఏముంది దాంట్లో సంపాదించడం, అసలు నేను వెళ్తాను చూడు, చూపిస్తా చూడు మీకు, పోదాం పోదాం అని అనుకుంటున్నారట వాళ్ళు. అంటే వీళ్ళు ఎక్కడుంచి ఎక్కడికి వచ్చారు మీరు చెప్పండి ఒకసారి. ఆల్రెడీ యెరూషలేములో హింస అవుతుందిరా బాబు అని అంటే ఆ నుంచి పారిపోయి వచ్చినారు. సరే తప్పేం కాదు, కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది, ఓ చోటు నుంచి ఒక్కో చోటుకి వెళ్ళమని దేవుడే చెప్పాడు. సరే అక్కడికి వెళ్ళినా శ్రమలు తప్పినాయి, మరి శ్రమలు తప్పించుకోవడానికి వెళ్తే ఆడ డబుల్ అయిపోయినాయి. ఆడైనా ఉన్నరా చక్కగా అని అంటే ఏ అసలు ఇంకా సంపాదించుకోవడానికి ఇంకా వెళ్తాను నేను అని అంటున్నాడు. యూదులు ఎట్లాంటి వాళ్ళు అంటే వ్యాపారం చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా మంచి వ్యాపారాలు చేసుకుంటారు. మన భారతదేశంలో కూడా ఇప్పుడు కూడా ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. అయితే అట్లాంటి బోస్టింగ్ వర్డ్స్ మనం మాట్లాడతామంట, డాంభికమైన మాటలు మనలో మన నోట్లో నుంచి వస్తాయంట. అవి ఎట్లొచ్చినాయంట, అంటే ఏంటి అసలు దేవుని ప్రణాళికనాది, దేవునికి ఇష్టమాట, దేవుని చిత్తమా, దేవుని చిత్తం కనుక్కోవటం, దేవుడు నడిపిస్తున్నా లేడా అని చూడటం, దేవుడు అసలు ఆ రకంగా పిలుస్తున్నారు లేదని చూడటం అవసరం లేదట వాళ్ళకి. వాళ్ళ ఓన్ టాలెంట్ ఓన్ జ్ఞానం మీద ఆధారపడి డంబమైన మాటలు మాట్లాడతారంట. మాట్లాడి ఏమని చూడు అసలు నేను చేసేస్తాను అని అంటే ఆయన ఏమంటున్నారంటే, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు, ఎందుకంత గర్వం మీకు, రేపేమవుతుందో మీకు తెలియదు, మీ జీవనం ఏ పాటిది, అసలు మీ జీవితం ఎట్లాంటిది, అసలు మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళు. మనం నీళ్లను ఉడకబెట్టినప్పుడు, వేడి చేసినప్పుడు బాగా 100 డిగ్రీస్కి వచ్చినప్పుడు దాంట్లో నుంచి వాటర్ స్టీమ్ అయి ఏమంటారు ఆవిరై బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎంతసేపట్లో వచ్చేస్తుంది? ఇట్లా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోతుంది, అంతేనా? మన జీవితం అట్లాంటిది, ఆవిరి లాంటిది. నీళ్లు ఆవిరై ఎట్లా వెళ్ళిపోతాయో అట్లాంటిది మన బతుకు. అట్లాంటప్పుడు మీరు ఇన్ని డంబమైన మాటలు మాట్లాడటం ఏమైనా సరిపోయిద్దా మీకు అని అంటున్నాడు. అంటే ఈరోజు రేపు అని మీరు ప్రణాళికలు వేసుకుంటున్నారు, అసలు దేవుడే మీ మధ్యలో లేడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మధ్యలో లేడంటే అసలు మీరు వేసుకున్న ప్రణాళికలు, మీరు వేసుకున్న ప్లాన్స్, మీరు వేసుకున్న వాటిల్లో దేవుని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా మీరు? దేవుని ప్రస్తావన లేకుండా మీరు ఏయో గప్పాలు కొడుతూ ప్రణాళికలు వేసుకొని ప్లాన్లు వేసుకుంటున్నారు, బతికే ఏ పాటిది? అసలు ఆవిరి లాంటిది కదా, ఇట్లా వేడి చేసిన నీళ్లు ఎట్లా ఆవిరైపోతాయి ఒక్క సెకండ్లో. అట్లాంటి జీవితం మనది. ఏంటి ఈ మాటలు మీరు మాట్లాడేది? అసలు మన జీవితం మన చేతిలో ఉందని అనుకుంటున్నామా? కాదు, మన జీవితం దేవుని చేతుల్లో ఉంది. ఆయన చెప్పినట్టు వినాలి, ఆయన ప్రణాళికలు ఏంటో చూడాలి, ఆయనకి ఇష్టమేంటో చూడాలి, ఆయనకి ఇష్టమా కాదా అని చూడాలి. కాబట్టి ప్రభువుకు ఇష్టమైతే నేను బతికి ఉంటే ఇచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పుకోవాలి. కానీ ఇంత గొప్ప డాంబికమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని హెచ్చరిస్తున్నాడు వాళ్ళని. ఇది మనకు కూడా హెచ్చరికనే, ఈ హెచ్చరికలన్నీ. ప్రభు చిత్తమైతే నేను బతుకుంటే ఆ పని చేస్తాను బ్రదర్, ప్రభుకి ఇష్టమైతే, ప్రభు నిజంగా నన్ను నడిపిస్తే, ప్రభు నిజంగా నాతో మాట్లాడితే, ప్రభు నిజంగా నన్ను అటు నడిపిస్తూ ఉన్నాడైతే, ప్రభు నిజంగా ఆ విధంగా కన్ఫర్మేషన్ ఇస్తే నేను తప్పకుండా చేస్తాను. కానీ నేను ప్రభు చెప్పకుండా నేను చేయలేను, ప్రభు చెప్పకుండా నేను దాటను ఆ విషయాన్ని అని అంటే దాని అర్థం ఏంటిది? అసలు దేవుని సార్వభౌమాధికారానికి లోబడటం, ఆయన అధికారానికి లోబడటం, ఆయన యొక్క మంచితనానికి, ఆయన ప్రణాళికల మీద విశ్వాసం ఉంచటం, ఆయన్ను నమ్మి ఆయనకు లోబడి ఉండటం దాని అర్థం. అంటే ఇది కొంతమంది ఏం చేశారంటే ఇట్లా యూజ్ చేసి చిలక పలుకుల్లాగా యూజ్ చేస్తున్నారు. మారు మంచి పొందినోడు అట్లే చేస్తున్నారు, పొందనోళ్ళు అట్లే చేస్తున్నారు, పొందినోళ్ళు కూడా పై పైకి భక్తి చేస్తూ అలా చేస్తున్నారు. ఎట్లా? ప్రభుచిత్తం అండి, ప్రభుచిత్తం అంత ప్రభుచిత్తం. లోన మన చిత్తం, బయటికి మాట్లాడే ప్రభుచిత్తం. ప్రభుచిత్తం బ్రదర్, ప్రభుచిత్తం అంత చిలక పలుకులు. సో ప్రభుచిత్తం అని ఎందుకు అంటున్నామంటే, ఎవరో పాస్టర్ ఉపయోగించాడు ఆ పదాన్ని, ఎవరో అమ్మ నాన్న ఉపయోగించారు, ఎవడో చెప్పాడు బయట, అది మనం కూడా నేర్చుకున్నాం. అంటే క్రిస్టియన్ టెర్మినాలజీ నేర్చుకుంటున్నాం, కానీ నిజంగా ప్రభు చిత్తం ఎక్కడుంటుంది? వాక్యంలో ఉంటుంది. దేవుని యొక్క వాక్య సత్యాలే. దేవునికి ఏమిష్టమో, ఆయన మన పట్ల ఏ ప్రణాళికలు కలిగి ఉన్నాడో, ఆయన ఏమి మాట్లాడాలనుకుంటున్నాడో, ఆయన మనసేంటి, ఆయనకి ఏది ఇష్టమో అన్ని వాక్యంలో రాయించాడు. వాక్యాన్ని తెలుసుకోకపోతే దేవునికి ఇష్టం ఏదో తెలీదు. ఓన్లీ మాట్లాడటమే నోటితో దేవుని చిత్తం బ్రదర్, దేవుని చిత్తం, 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 చిత్తం. పెళ్లి దగ్గర అంతే, మిగతా విషయాల్లో చిత్తం, చిత్తం, చిత్తం అంట. అలవాటు అయిపోయింది మాట్లాడటం అట్లా. కానీ ఈయనేమంటున్నాడంటే, యాకోబు ఆ సంఘంతో, మీరు అట్లా డాంబికమైన మాటలు మాట్లాడకూడదు, దేవుని చిత్తం అయితే చేస్తానని చెప్పాలి అని అంటే మనం ఏం చేసామంటే, దాన్ని తీసుకొని ఆ చిత్తమే చేస్తావు బ్రదర్ అని అంటున్నాం. కానీ హృదయపూర్వకంగా దేవుడు ఏ ఇష్టాన్ని చెప్తాడో ఆ ఇష్టాన్ని చేయడానికి దమ్ముందా, రెడీ ఉన్నామా? ఆయన సార్వభౌమాధికారానికి లోబడే తత్వం అది. అంత ఆశావాసిది కాదు, నేను దేవుని చిత్తాన్ని చేస్తాను, దేవుని ఇష్టమే నా జీవితంలో నెరవేర్చబడాలి అనే పట్టు మనకు ఉందనంటే దాని అర్థం ఏంటిదంటే దేవుని అధికారానికి లోబడుతున్నాం. అలా చెప్పుకోవాలి, అలా జీవించాలి కూడా. ఏదో చిలక పలుకులు చెప్పినట్టు కాదు. మనకిష్టం లేకుండా ఉండి దేవునికి ఇష్టమై ఉండి అది చెయ్యు అని అంటే మన ఇష్టాన్ని చంపుకొని చేయాలి, అది దేవుని ఇష్టం అంటే. ఇప్పుడు వాళ్ళు ఆడిపోయి ఇడిపోయి సంపాదిస్తాం అంటున్నారు. అయ్యో ఒకవేళ దేవుని చిత్తం అయితే మేము అలా చేస్తాం, లేకపోతే లేదు బ్రదర్ అని చెప్పుకోవాలిగా. 15వ వచనం అంటున్నారు, 16వ వచనంలో, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు, ఇట్టిది అతిశయపడు అతిశయమంతయు చెడ్డది. ఇంగ్లీష్లో ఏం రాశారు తెలుసు దీన్ని, బట్ నౌ యు రిజాయిస్ ఇన్ యువర్ బోస్టింగ్స్, ఆల్ సచ్ రిజాయిసింగ్ ఈజ్ ఈవిల్. ఇంగ్లీష్లో బాగా అనిపించింది, తెలుగులో కూడా బాగుంది. ఇప్పుడు మీరు డంబము పడుతున్నారు కదా, బోస్టింగ్స్ అంటే గొప్పలు చెప్పుకొని ఏమంటున్నారు, మిమ్మల్ని మీరు ఉబ్బిపోతున్నారు, లేకపోతే అతిశయపడుతున్నారు, గర్వపడుతున్నారు కదా. అలా ఆనందించడం అనేది మంచిది కాదు వాటి విషయాల్లో. నేను చేసేస్తాను, అది చేసేస్తా, ఇది చేసేస్తా అని అలా అతిశయించటం, గర్వపడటం, గప్పాలు డంబాలు చెప్పుకొని వాటిలో ఆనందించటం కాదు సార్. అట్లా ఆనందిస్తే అదంతా చెడ్డది, అది ఈవిల్కి సంబంధించినటువంటిది, పాపానికి సంబంధించినటువంటిది, సాతానుకు సంబంధించినటువంటిది అని డైరెక్ట్గా చెప్తున్నాడు. అందుకని ఇంగ్లీష్లో బాగుంటుంది, ఆల్ సచ్ రిజాయిసింగ్ ఈజ్ ఈవిల్. అవన్నీ పాపానికి సంబంధించినటువంటివి, చెడ్డది సాతానుకు సంబంధించింది. వాటిలో ఆనందించకూడదు మనం, వాటిలో మనం అతిశయించకూడదు. గొప్పలు చెప్పుకోవటంలో అది చేస్తా ఇది చేస్తా అని ఏమంటున్నాడంటే, డంబములు ఏంటిది అని అంటే ఇతరులకు తీర్పు తీర్చేది దాన్ని డంబం అంటాం. డంబం ఏంటి, అసలు నేను ఇది చేసేస్తా అది చేసేస్తా నాకెంతుంది అని మనం చాలాసార్లు అనుకుంటాం. అది దేంట్లోనైనా రావచ్చు, మనం చేస్తున్న పరిచర్యను బట్టి రావచ్చు, మనం మనకున్న స్కిల్ను బట్టి రావచ్చు, మనకున్న టాలెంట్ను బట్టి రావచ్చు. మనం కొంచెం ఏదైనా చేసి సక్సెస్ అయినప్పుడు ఇంకొక దానికి కాన్ఫిడెన్స్ రావటం అనేది తప్పు కాదు. ప్రభువు మీద ఆధారపడి ఆయన ఎదుట తగ్గించుకొని ఆయన అధికారం కింద ఉండి మాట్లాడటం అనేది వేరు విషయం. మాట్లాడటమే కాదు, కేవలం అలాగ ప్రవర్తించాలి మన హృదయ లోతుల్లో నుంచి. కానీ మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు తెలియకుండా వస్తుంది మనకు గర్వం. సేవకులైన మనకి, విశ్వాసులైన మనకి, ఎదుగుతున్న వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చిన్నగా. రెగ్యులర్గా నార్మల్గా ప్రార్థన చేయకుండా ఉన్నప్పుడు, లేకపోతే వాక్యాన్ని చదవకుండా ఉన్నప్పుడు వాళ్ళను జనరల్గా మనం వాక్యం చదవండి, ప్రార్థన చేయండి అని ఎంకరేజ్ చేస్తాం. కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ సహవాసంలో ఉన్న వాళ్ళకి మీరే ఆలోచించండి, ఒక 2 గంటలు ప్రార్థన, 2 గంటలు వాక్యం చదువుతున్నారనుకోండి. కంటిన్యూస్గా చేసే వాళ్ళలో తెలియకుండా గర్వం వస్తుంది. ఒకసారి గమనించండి, అసలు నా అంత మనగాడు లేడా అని అనుకుంటారు. అది తెలియకుండా ఉంటుంది, అది బయటికి వాళ్ళకు కూడా తెలియదు, అది గర్వం వచ్చినట్టు. ఆ పరిచర్య చేసే వాళ్ళకు కూడా అది పరిచర్య విపరీతంగా విస్తరించిపోయింది, అది తెలీదు. తెలియకుండా లోన దాగి, హృదయ లోతుల్లో దాగి ఒక చిన్న మూలన ఒక రకమైన గర్వం ఉంటుందంట. ఏంటిది అని అంటే బోస్టింగ్. నాది అసలు నేను అంటే ఎదుటోళ్ళని ఎట్ట చూస్తారు అంటే చీపుగా చూస్తారు. అంటే ఎదుటోళ్ళని ఈ మాత్రం చేయరా, ఇది చేయలేరా, మీరు అంతా దేవుళ్ళు ఎదగట్లేదు, ప్రార్థన చేయట్లేదు, అసలు నన్ను చూడండి అని వాళ్ళ ఉదాహరణలు ఇచ్చుకుంటారు. అది తప్పేం కాదు, కానీ దాని అర్థం ఏంటంటే రేపు మనది ఏంటో బతుకు తెలీదు, ఇంకా జీవితం ఉంది, చచ్చిపోలే మనం. రెండు సంవత్సరాల తర్వాత మనం ఏ పాపంలో పడతామో నిజంగా నిలబడి ఉంటామో తెలియదు. మొత్తం జీవితాన్ని జీవించేసినట్టు మాట్లాడకూడదు. ఇంకా ఉంది జీవితం అంది. తెలియకుండా గర్వం వస్తుంది. పరిచర్యను బట్టి మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం ఎదిగిన దాన్ని బట్టి కూడా వస్తుంది. అది తెలియకుండా వస్తుంది. చాలా మంది సేవకుల్లో ఇది కనిపిస్తుంది. అందరికీ వస్తుందంట, అది తెలియకుండా కొన్నిసార్లు అది లోపల ఉంటుందంట. పరిశీలించుకోవాలి. దేవుని వాక్యమే మనకి హెచ్చరిక. దేవుని వాక్యమే మన కులమానం. వ్యక్తుల యొక్క మాటలు కాదు. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయువానికి అలాగు చేయని వానికి పాపము కలుగును. అంటే మేలేదో తెలుసు అని అంటే అంటే ఏంటి అంటే ఇది చేయాలి అంటే ఒక విషయం మీకు చాలాసార్లు గుర్తు చేస్తుంటాను, ఒకవేళ మీకు గుర్తుందో లేదో తెలీదు. ఏది చేయాలో అది చేయకపోతే పాపం, ఏది చేయకూడదో అది చేస్తే పాపం. అంటే ఏది చేయకూడదో అది చేస్తే పాపం ఏంటిది అంటే పదాజ్ఞల్లో ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, లేకపోతే మోహపు చూపులతో చూడకూడదు, ఇవన్నీ చేయొద్దు, చేయొద్దు, చూడొద్దు, అటు చేయొద్దు, అవి ఆజ్ఞ. అది కూడా చేస్తే పాపం. ఇంతవరకే చూస్తాం కానీ మనం ఇంకొకటి ఆలోచించాం. యాకోబు చెప్పాడు అది ఏమన్నాడంటే, ఏది చేయాలో అది చేయకుంటే కూడా పాపమే. ఏది చేయాలి? విధవరాండ్రను ఆదరించాలి. అది చేయట్లా పాపం? అనాథలను ఆదుకోవాలి అని చెప్పాడు. అది ఆజ్ఞ దేవుని వాక్యంలో. అది ఆప్షన్ కాదు. ప్రతి విశ్వాసి రక్షించబడిన వ్యక్తి చేయాల్సిందే. పాస్టర్లు చేయాలి, సంస్థలు చేస్తే కాదు. అది దేవుని వాక్యంలో ఆజ్ఞలాగా ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి విధి. చెయ్యకపోతే పాపం. మంచితనం, మన మంచితనాన్ని సారీ మనలో నుంచి మంచి క్రియలు అంటే సత్క్రియలు బయటికి రావాలి. ప్రేమించాలి. ప్రేమించకపోతే పాపం. వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించకపోతే పాపం. అది మనం చేయవలసినవి. ప్రార్థన, వాక్యం, సహవాసంలోకి వెళ్ళటం, తర్వాత సత్క్రియలు చేయటం, అవన్నీ చేయాల్సినవి. మనం ఏమనుకుంటామంటే ఏవి చేయకూడదు అవి చేయకూడదు అని కాపాడుకోవాలి మనం. ఏది ఇది చేయకుండా ఉండాలి, ఇది పాపం, అది పాపం, అది పాపం, అది పాపం అనేసి అంత మట్టుకే ఉంటాం బౌండరీ వేసుకొని. కానీ మరి చేయాల్సినవి ఏం చేస్తున్నాం? ఎంత ప్రయాసపడుతున్నాం? ప్రయాసపడాల్సిన చోట ప్రయాసపడకపోతే కూడా పాపమే. మన ఉద్యోగాల్ని సరిగ్గా చేయకపోతే పాపమే. ఈ ఉద్యోగాలు మనకి ఏ ఉద్యోగం ఇచ్చినా వాటిని నెగ్లెక్ట్గా చేస్తూ సంతృప్తిగా దేవునికి మహిమకరంగా దేవునికి ఇష్టానుసారంగా ఇచ్చిన పనిని నమ్మకంగా ఇంకా ఎక్కువగా చేయకపోతే అది పాపం. దేవుడు చెప్తున్నాడు అది పాపం. ఎందుకు చెప్తున్నాను రా, ఇదేదో వస్తున్నాను పోతున్నాను సాయం సంతకం పెట్టేస్తున్నాను రెండు ముచ్చట్లు చెప్పేసుకుని వెళ్ళిపోదు కాదు, అది పాపం. పనిచేసే వాళ్ళంట డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల చాలా క్రియేటివ్గా చేయాలంట. దేవుని యొక్క నీతితో చేయాలంట, పవిత్రతతో చేయాలి, శక్తి అంటే కష్టపడి చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, మన సామర్థ్యాలు అన్ని అందులో పెట్టి చేయాలి. అయిష్టంతో చేయకూడదంట. ఎందుకనంటే దేవుడు చెప్పాడు అది ఆజ్ఞ. ఆరు దినాలు మీరు కష్టపడి పనిచేయండి అంటే దాని అర్థమైంది మన పనులు అయితే ఎట్టు చేసుకుంటాం, బాధ్యత చేసుకుంటాం కదా. మరి వేరే వాడి పని, లేకపోతే మనం ఇప్పుడు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నాం అని అంటే దాని అర్థమైంది డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళంతా వాళ్ళు అధికారులంట. వాళ్ళు కూడా దేవునికి సేవకులు అని ఆ రాజకీయ నాయకుల గురించి అధికారుల గురించి దేవుడు రోమా పత్రికలో చెప్పాడు. వాళ్ళు దేవుని సేవకులంట. ఏది చేయాలో అది చేయకపోతే పాపం. మేలైనది ఏదో మనకు తెలిసి కూడా చేయమంట చాలాసార్లు. నెగ్లెక్ట్ చేసి సోమరులం అయిపోయి ఆ విషయాలే మర్చిపోయి ఎప్పుడు మనం వేటి మీద ఉంటుందంటే, ఇది పాపం కదా అది చేయద్దు కదా, ఇది పాపం కదా అది చేయద్దు కదా, అరే అవి ఎప్పుడు పోయినాయి మన జీవితంలో నుంచి, మరి చేయాల్సిన పరిస్థితి చేయాల్సినవి ఎందుకు చేయలేకపోతున్నాం, అది పాపం, అది కూడా పాపమే, చేయాల్సినవి చేయకపోతే కూడా పాపమే. కాబట్టి మన జీవితంలో ఏది చేయాల్సినవి ఉన్నవి, ఏవి చేయట్లేదు, అసలు ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులను ప్రేమించాలి, సహించాలి, ఏమంటారు క్షమించాలి, క్షమాపణ అడగాలి, ఇతరులను ప్రేమించే ఎన్ని రకాలుగా ప్రేమించాలి, దేవుని ప్రేమతో ఏ ఏ ఏరియాలో ప్రేమించాలి, దేవుడు హెచ్చరించాడు ఆజ్ఞాపించిన బోల్డ్ అనే విషయాలున్నాయి. మంచి చేయాలి అని అంటే, సత్క్రియలు చేయాలంటే బోల్డ్ అనే విషయాలు రాశారు. మరి ఏం చేశాం మనం, మరి ఎంత పాపం చేస్తున్నాం బ్రదర్, మనం మినిస్ట్రీలో కానీ లేకపోతే మన డిపార్ట్మెంట్లో కానీ ఇంట్లో ఒంట్లో ఎన్ని పాపాలు చేస్తున్నాం తెలుసా. మనం ఏదో చేయకూడని చేయకుండా కూర్చొని ఏదో పెద్ద పవిత్రులాగా పెట్టుకుంటాం మొహం, కానీ మనం ఎన్ని చేయాల్సినవి చేయకుండా కూర్చొని ఎన్ని పాపం చేస్తున్నాం మనకు తెలుసా. కాబట్టి పశ్చాత్తాపడదాం. యాకోబు గారు మనల్ని హెచ్చరిస్తూ చెప్తున్న మాట అదే, మీరు గొడవలు పెట్టుకుని తీర్పు తీర్చుకుంటూ దేవుని స్థానంలో కూర్చుండి దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని ఏదో దేవుడే నువ్వు దేవుని అన్నట్టు, ధర్మశాస్త్రం ఇచ్చింది నేనే అన్నట్టు, అసలు మొత్తాన్ని సృష్టించింది నాశనం చేసేది నేనే అన్నట్టు ఫీల్ అయిపోకూడదు. అట్లా గొప్పలు చెప్పుకొని నేను ఇట్ట చూడు నా టాలెంట్ సంపాదించుకొని వస్తాను చూడు అనే చెప్పకూడదు. ఆవిర్లాంటి జీవితం ఈరోజుండి ఒక క్షణంలో పోతుంది మంది. దేవుని చిత్తమైతే నేను చేస్తాను అని మాటల్లోనే కాదు చేతల్లో కూడా ఉండాలి అని చెప్తూ, చేయాల్సింది చేయాలి మేలు అని మనకి హెచ్చరిస్తున్నాడు. మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాము. దేవుడు మాట్లాడిన విషయాలను బట్టి వాక్యపు వెలుగులో వాక్యానుసారంగా మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దేవుడు ఏం మాట్లాడాడో దానికి రెస్పాండ్ అవ్వటం ప్రేయర్. ప్రేయర్ అని అంటే దాని అర్థం ఏంటంటే, ప్రార్థన అంటే దేవుడు ఏం మాట్లాడాడో ఆ విషయాలను బట్టి రెస్పాండ్ అవటం ప్రార్థన. అలా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ.